ప్రణవస్వరూపసుముఖీం శ్రీచక్ర సంభాషినీం శ్రీమద్వాగ్భవకూటబీజనిలయాం ఐంకారమూలాత్మికాం సౌఃకారామలమధ్యకూటలసితాం హ్రీంకారవాచ్యాం పరాం సేవేహం లలితాం విభూతికలితాం క్లీం కీలకం మాతరం శ్రీమత్ పర్వతరాట్సుతా ప్రియసుతం సేవే జగద్వ్యాపినం ఆర్తత్రాణపరాయణం శుభకరం స్వానందసందాయకం విఘ్నఘ్నం స్వవశీకృతేంద్రియచయం విద్యావచోదాయకం గం 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 గణనాయకం గజముఖం సిద్ధిప్రదం బుద్ధిదం నారాయణో నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ శ్రీమాతృగురుభ్యాం సభాయై చ నమః. మళ్ళీ మధ్యలో విశ్రాంతి తరువాత ఈ భవిష్యత్ పురాణ కార్యక్రమంలోకి అడుగు పెడుతున్నాం. ఇవాళ రేపు మాత్రమే మనకు అవకాశం ఉన్నది. ఆ తర్వాత అవకాశం కావాలి అంటే చలపతిరావు గారి దగ్గర నుంచి గుంజుకోవడం పెద్ద విశేషం కాదు, కానీ ప్రస్తుతానికి ఇక్కడితో సరిపెడదాం. తర్వాత మళ్ళీ మనం ఎప్పుడో ప్రత్యేకంగా ఇలాగే పెద్ద కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేసుకుందాం. ఇంత పూర్వం మనం ఆపిన చోటు ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ అనేటటువంటి వాడు కన్నడ రాజ్యంలో మైసూరుకి దగ్గరలో ఉన్నటువంటి శ్రీరంగానికి దగ్గరలో ఉన్న సంగంపట్నం క్షేత్రానికి వెళ్ళాడు అని చెప్పుకున్నాం. అక్కడ వేలాది తన మ్లేచ్ఛ సైన్యంతో విడిది చేసి శ్రీరంగ క్షేత్రం మొత్తం అపవిత్రం చేయించాట. ఈ సైనికులు వెళ్ళి ఆలయానికి ప్రాకారంలో మకాం పెట్టి అక్కడ మద్యపానం చేయటం, ఒకటేమిటి రకరకాల దుష్కృత్యాలు అక్కడే చేసేవారు. చివరికి ఆలయం లోపల మలమూత్రాల విసర్జనకు ఒక కేంద్రంగా దాన్ని తయారు చేశారు. దాన్ని ఆ సమయంలో భక్తులు చాలా దుఃఖించారట. ఒక అతను ఈ తుగ్లక్ సైన్యం చేతిలో తన వంశము అంతా నాశనం అయిపోతే ఓ వైష్ణవ ఆచార్యుడు ఈ తుగ్లక్ దగ్గర సైన్యంలో చేరట మ్లేచ్ఛ వేషంతో చేరి అతనికి చాలా సన్నిహితుడిగా ఉంటూ ఒకసారి అతన్ని సంహరించడం జరిగింది. కత్తితో పొడిచి పారివేశాడు. అది తుగ్లక్ జీవితంలో విషాదకరమైనటువంటి సంఘటన. ఆ తరువాత అక్కడ వేదాంత దేశికుడు అని ఒక మహానుభావుడు, అలాగే విజయనగర స్థాపనకి మూలకారకుడైనటువంటి విద్యారణ్యస్వామి, హరిహరరాయలు, బుక్కరాయలు వీళ్ళు ఈ క్షేత్రం మొత్తం చాలా పవిత్రం చేశారు. 11 రోజుల పాటు ప్రతిరోజు వేదమంత్రాలతో ఈ క్షేత్రం అంతా కడిగి ఘోష చేసి ఆఖరు రోజు 11వ రోజు శ్రీరంగ క్షేత్రం పైన ప్రాకారం మీద నిలబడి గోపురం మీద అక్కడి నుంచి వేదాంత దేశికుల వారు మొత్తం ప్రజలందరికీ సామూహికంగా రామనామాన్ని ఉపదేశించాట. అలాగే ద్వాదశాక్షరి ఉపదేశించాట. అక్కడితో అది మళ్ళీ శుద్ధిపడింది. ఇప్పుడు 2007 మళ్ళీ కొంతమంది పిచ్చిపిచ్చి ప్రభుత్వాలు బయలుదేరి ఈ మొత్తం శ్రీరంగపట్టణంలోకి ఎవరిని మానవుల్ని దర్శనం చేయనివ్వకుండా చేస్తాయి. 7 రోజుల పాటు శ్రీరంగపట్టణంలో ఉండేటటువంటి ఆ దేవాలయం మొత్తం, స్వామివారి ఆలయం, రంగనాథుడి ఆలయం, ధూపం కాని దీపం కాని నైవేద్యం కాని లేకుండా మూతబడుతుంది 7 రోజులు. ఈ 7 రోజులు లోపల ఏ కార్యక్రమం జరగకపోవడం వల్ల ఎంతోమంది భక్తులకు ఆందోళన విపరీతంగా పెరిగిపోతుందిట. ప్రజల్లో అసహనం పెరిగితే ఏం జరుగుతుందో వేరే చెప్పక్కర్లా. ఎవరైనా కార్యక్రమాలకు ముందు మైకు పట్టుకుంటే వాళ్ళనే బయటికి పొండి అని కింద నుంచి అరిచేటటువంటి అసహనం భక్తులకు ఎప్పుడు పెరిగిపోతుంది సహజం వాళ్ళకి. ఇది తప్ప వేరే దృష్టి ఉండదు కనుక వాళ్ళకి. మైకు దగ్గర నుంచి పక్కకు గెంటే వారికి ప్రభుత్వాన్ని గెట్టడం పెద్ద విశేషం ఏం కాదు. వీళ్ళంతా జనాలందరూ కలిసి అక్కడ పెద్ద ఎత్తున పట్టణాన్ని చుట్టుబుట్టేస్తారట. అక్కడ ఆనాటి ప్రభుత్వం వీళ్ళల్లో చాలా మందిని కొరడాలతో కొట్టించడం, కర్రలతో కొట్టించడం, బాష్పవాయు ప్రయోగం ఇవన్నీ చేయిస్తుంది. పెద్ద హింస జరుగుతుంది. ఈ హింస అనంతరం 8వ రోజు మధ్యాహ్నానికి ఆలయం తెరవబడుతుంది. ఆ ఆలయం తెరవబడిన తర్వాత 3 సంవత్సరాలలో ప్రజాప్రభుత్వాలు అనేవి ఉండవిక. అది 2007 నుంచి 10వ సంవత్సరం మధ్యలో ప్రజాప్రభుత్వం అనే పేరుతో ఉన్నటువంటిది అంతా పోయి మళ్ళీ కొంతకాలం పాటు అందరికీ ఒక్కడే నాయకుడు అవుతాడు. అదే పూర్వకాలపు రాజుల పరిపాలన అనేటటువంటి విధానం మళ్ళీ వస్తుంది కొంతకాలం. శాశ్వతం కాదు అది. మొదటి పాదం యొక్క ఎండింగ్లో వచ్చేటటువంటి విశేషం అది. నేతి వీరకాయలో నెయ్యి ఉంటుంది కాబోలు అని నేను అనుకున్నా చిన్నప్పుడు. ప్రత్యేక నేతి బీరకాయ అన్నారు. చక్కగా బీరకాయలు 4 కొనుక్కుని పిండుకుంటే నెయ్యి వచ్చేస్తుంది కదా, ఎక్కువ రేటు పెట్టి బీరకాయ ఈ నెయ్యి ఎందుకు కొనుక్కోవడమని చిన్నప్పుడు అనుకుని నేతి బీరకాయలు కొనుక్కొచ్చా. ఎంత పిండినా నెయ్యి రాదు, పిసుగుడు అవుతుందే కానీ అది. నేతి బీరకాయలో నెయ్యి ఉండనట్లుగా ప్రజాప్రభుత్వంలో ప్రజలకు అంతే పాత్రత ఉంటుందిట. నేను చెప్పలా, వేదవ్యాసులు వారు చెప్పారు. ఈ ప్రభుత్వం మీద ప్రజలకు అసహనం పెరగడం వల్ల ఈ 3 ఏళ్ళు కొంతకాలం విప్లవాలు చెలరేగుతాయి. తర్వాత చాలా స్వచ్ఛమైనటువంటి పరిపాలన అందించేటటువంటి ఒక మహా ఉత్తముడు బయలుదేరతాడట. మంచి ఆకారంతో సువర్ణవర్ణంతో అతగాడు ఉంటాడు. ఇతను ఈ 2010 నుంచి 20 మధ్యలో భారతదేశం అంతా పర్యటన చేస్తూ ప్రజలందరిలో ఉత్సాహాన్ని పెంపొందింపజేస్తూ శ్రీమన్నారాయణ నామస్మరణం యొక్క ప్రభావాన్ని వ్యాపింపజేస్తాడు. ఇదే సమయంలో అటు కాశీక్షేత్రం నుంచి మరొక ఆయన బయలుదేరతాడట. ఇతడు కూడా కల్కి భగవానుడి యొక్క మరొక మారుమూర్తి. ఇతనేం చేస్తాడు అంటే అమ్మవారు అన్నపూర్ణాదేవి యొక్క గొప్పతనాన్ని చెబుతాడట. ఎంచేతంటే ఒకడు తండ్రి గురించి ఒకడు తల్లి గురించి చెప్పుకోవాలి. భగవంతుని యొక్క బిడ్డలే వీళ్ళంతా. కానీ అమ్మవారి మీద ద్వేషంతో అయ్యవారిని, అయ్యవారి మీద ద్వేషంతో అమ్మవారిని పూజించే వాళ్ళందరూ తమోగుణ ప్రధానులు. వీళ్ళకి ఎప్పుడూ మోక్షం రాదు. వాళ్ళిద్దరూ ఒకటే, సృష్టికి ప్రకృతి పురుషులు. ఆ ఇద్దరి యొక్క కలయిక ఉండాలి. అందుకే చాలా చమత్కారంగా శంకరాచార్యులు గారు ఒక మాట అన్నారు. చితాభస్మాలేపోరళ్ళమశనంపటరో జటాధారీ కంఠే భుజగపతిహారీ పశుపతి కపాలి భూతేశో భజతి జగదీశైక పదవీ భవాని త్వత్పాణిగ్రహణ పరిపాటి ఫలమిదం. అమ్మా పార్వతి, నీ భర్త అయినటువంటి శివుడు ఎటువంటి వాడు అంటే, పాపం వీళ్ళందరూ స్నానం చేసిన తర్వాత టాల్కం పౌడర్లు రాసుకుంటూ ఉంటే, గంధంతో కూడినటువంటి పౌడర్లు రాసుకుంటూ ఉంటే ఆయన ఒంటికి కాష్టంలో బూడిది రాసుకుంటాడు. చితాభస్మమే ఒంటికి రాసుకుంటాడట లేపనంగా. పోనీ ఒంటికి పౌడర్లు లేకపోవడం వల్ల ఏదో బూడిది రాసుకుంటున్నాడు అనుకోవచ్చు. తిండో గరళమశనం. పిండి వంటలు పెట్టేవాళ్ళు ఎవరూ లేరు, లడ్డూలు ఇచ్చేవాళ్ళు లేరు 4-5 పట్టుకొచ్చి. చక్కెర పొంగలు పెట్టేవాళ్ళు లేరు బాబు పాప ఆయనకి. విషం తింటున్నట్ట ఆహారంగా. పోనీ వస్త్రాలు, మంచి మంచి బట్టలు ఇచ్చేవాళ్ళు ఎవరు, అలాగా మన చలపతిరావు గారు లాగా వేసుకోవడానికి ఆయన దగ్గర డబ్బులు కూడా లేవు కాబోలు పాపం. అవేం డ్రెస్సు, సఫారీ డ్రెస్సులు వేసుకోవడానికి. అంచేత ఆయన దిక్పట ధరహ, ఈ నాలుగు దిక్కులు ఆయనకి వస్త్రంట. ఈ స్టేజీయే నాకు బట్ట అన్న ఎవడన్నాడు అన్నాడు అంటే దాని అర్థం ఏమిటో మీరు ఊహించుకోండి. ఏమీ లేదని చెప్పడం అంతకంటే ఏం లేదు. బట్టలు లేనివాడు అని చెప్పలేక ఈ దిక్కులే ఆయనకి బట్ట అన్నారు ఆయన. పాపం అంత పేదబట్ట ఆయన. జటాధారి, చక్కగా అందంగా కత్తిరించుకుని డ్రై చేయించుకుని గిరదాలు దుట్టు పెట్టుకోవడానికి ఆయన కుదరలేదు కాబోలు. ఎర్రబడిపోయి తైల సంస్కారం లేకుండా అట్టలు కట్టేసినటువంటి జడలు ధరిస్తాట. పని మెడలోనో బంగారపు చైన్ చేయించిచ్చేవాడు లేడు. కంటే భుజగపతి హారి, మెడలో పాముల హారాలు వేసుకుంటాట, గొప్ప హారాలు అండి. పశుపతి, పశువునాం పతి, జీవులన్నిటికీ అధిపతి అని ఒక అర్థం ఉన్ను, పశువులకు అధిపతి ఆయన. ఇది పరిపాలించడానికి ప్రజలు ఎవరు దొరకల, వీళ్ళు దొరికారు అందుకని వాళ్ళని పరిపాలిస్తున్నాడు. చేతిలో పోనీ ఏమైనా ధరిస్తున్నాడు, మంచి జమీందారులలాగా హ్యాండ్ స్టిక్కో లేకపోతే ఇంకొకటి వల్ల ఏదో ధరించడమో కాదు, కపాలి చేతిలో పుర్రె పుచ్చుకుంటాడు భిక్షాటన కోసం భవతి అంటూ. భూతేశ ఆయన చుట్టూతో భూతాలే, భూతాలకు అధిపతి ఆయన. ఇవన్నీ అవలక్షణాలే ఆయనలో. కానీ భజతి జగదీశైక పదవీ, మొత్తం జగత్తంతటిని పరిపాలిస్తున్నాడు ఆయన, జగత్తుకి ఈశ్వరుడయ్యాడు. ఇన్ని అవలక్షణాలుండి ఈశ్వరుడయ్యాడు ఆయన. ఎందుకంటే అబ్బే శివుడి గొప్పతనం ఏం లేదమ్మా అన్నాడు చమత్కారంగా. భవానిత్వ పాణిగ్రహణ పరిపాటి ఫలమిదం, ఏనాడు నీ చేతిని పట్టుకున్నాడో అప్పటితో ఈయనకి భోగం పట్టేసింది. నీ పాణిగ్రహణం చేశాడు, నేను పెళ్లి చేసుకున్నాడు, ఈయన జాతకం కాస్త తిరిగిపోయింది అనమాట. అంచేత అంతా నీలో ఉంది కానీ ఆయనలో ఏం లేదు అన్నాడు. నువ్వు హ్యాండ్ ఇచ్చేవు ఆయనకి అదనమాట. ఈ హ్యాండ్ ఇవ్వడం అనేది సంస్కృత పాణిగ్రహణమే కానీ ఇంగ్లీష్లో హ్యాండ్ ఇవ్వడం మాత్రం కాదు. అది మాత్రం ఆయన ఆవిడివ్వదు. ఎంత అద్భుతమైనటువంటి గొప్పతనాన్ని ఆయనకి ఇచ్చావమ్మా అన్నాడు. మనం ఏమనుకుంటున్నాం అంటే అయితే అమ్మవారు లేకపోతే అసలు అయ్యవారికి ఏం లేదు కాబోలు, అలా రాశాడు శంకరాచార్యులు వారు అనుకుంటాం. అక్కడే ఉంది మరి శంకరాచార్యుల యొక్క గొప్పతనం. ఇందులో పైన చెప్పిన ప్రతి లక్షణము ఉత్తమోత్తమైన లక్షణం ఆయనకి. మొత్తం ప్రపంచం అంతా వ్యాపించి ఉన్నవాడైతే తప్ప దిక్కులను పట్టగా ఎలా కట్టుకోగలుగుతాడు? నేను ఈ మొత్తం నాలుగింటికి సరిపడేంత శరీరం కలిగి ఉంటే ఈ స్టేజీ మొత్తం నాకు వస్త్రం అవుతుంది. శివుడు దిగంబరుడు దిక్పటధరుడు అంటే మొత్తం విశ్వమంతా ఆయనే నిండి ఉన్నాడు. అలాగే ఈ జడలు ధరించి ఉన్నాడు అంటే మొత్తం ఆకాశమే ఆయనకి కేశంగా ఉంది, అందుకే వ్యోమకేశుడు అంటారు. అసలు ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఆయనను నువ్వు వరించావు అంటే ఎంత గొప్పవాడు కాకపోతే వరిస్తావు? సామాన్యుడు అయితే నువ్వు వరిస్తావా అమ్మా ఎంచుకునేటప్పుడు అని ఒక అర్థం అన్నమాట. ఇందులో ప్రతిదానికి అంతరార్థం ఉంటుంది. అంత చమత్కారంగా చెప్పాడు కాబట్టి ఇటు నుంచి శ్రీరంగ క్షేత్రం నుంచేమో ఈయన హరినామస్మరణం చేయిస్తూ ఉంటే అటు అమ్మవారి యొక్క నామస్మరణాన్ని లలితా సహస్రనామాన్ని వ్యాపింపజేయిస్తూ ఆయన వస్తాడు. 2005 శ్రీశైల క్షేత్రం దగ్గర బాలధార పంచధార అని రెండు ఉన్నాయి. శివుడు ఒకప్పుడు ఆ ప్రదేశంలో తపస్సు చేశాట, అమ్మవారు భ్రమరాంబిక కోసం వెతుక్కుంటూ. ఆ తపస్సు చేసినప్పుడు అమ్మవారు ఆయన దగ్గరికి వచ్చి భిక్ష వేసింది, ఆకలితో ఉంటున్నాడు శివుడు అని. ఆ భిక్ష వేసినప్పుడు శివుడి యొక్క పాలము అంటే నుదుటి భాగము తెరుచుకుందిట, మూడవ కన్నున్న స్థానంలో ఇలా తెరుచుకుందిట. శివుడికి మూడవ కంట్లో ఏముంటుందో అందరికీ తెలుసు, ఏముంటుంది? అగ్ని. ఈసారి అమ్మవారు భిక్షం వేసేసరికి ఆయన మనస్సు కరిగింది. అంచేత ఈ లోపల నుంచి అగ్నికి బదులుగా జలధార ప్రవహించింది, విపరీతంగా నీరు అలా స్రవించింది. అందుకని దానిని శివుని యొక్క పాలం నుంచి వచ్చిన ధార కాబట్టి పాలధార అన్నారు. మన వాళ్ళు చాలా పండితులు కనుక పాలము అంటే నుదురు ఒత్తు తీసేశారు అడుగున, పాలధార అయిపోయించేవరకు అది. అక్కడ పాలేమీ రావు, ఎంత గింజుకున్నా మనం వ్యాపారం పెట్టేద్దామని అక్కడికి బయలుదేరినా వచ్చేవి నీళ్లు మాత్రమే వస్తాయి. అంచేత ఫాలము నుంచి ప్రవహించే ధార గనక ఫాలధార అన్నారు. దివ్యమైనటువంటి ధార అది, సాక్షాత్తు పరమేశ్వరుడు యొక్క నుదుటి నుంచి వచ్చింది. పాపం ఇందాక నేను వచ్చే ముందు హరికథ సాగుతూ ఉన్నది, అందులో గంగాదేవి జటాకటాహ సంభ్రమత్ భ్రమన్ నిలింప నిర్జరి అని ప్రార్థించింది అని ఒక ప్రార్థన విన్నా. నిజానికి ప్రార్థన చేసినటువంటి వాడు రావణాసురుడు, అంచేత రావణకృత స్తోత్రము అంటారు. ఈ పంచచామరములనే వృత్తములలో చేశాడు. గంగాదేవి ఆయన ప్రార్థన చేసేటప్పుడు ఆయనని ఇంకా అప్పటికి నెత్తి మీద చేరలేదు. గంగాదేవి అతన్ని వివాహం చేసుకున్న తరువాత ఇక్కడికి ఎక్కింది, కానీ అంత పూర్వం లేదు. జటాకటాహ సంభ్రమద్భ్రమం నిలింప నిర్జరి అన్నప్పుడు దాని అర్థం ఏమిటంటే, ఈ జడలు అనేటటువంటి ఒక పెద్ద కటాహంలో, చెరువులో, ఇదో పెద్ద చెరువు అన్నమాట, ఈ చెరువులో భ్రమిస్తూ ఉన్నంటే సుళ్ళు తిరుగుతూ ఉన్నటువంటి నిలింప నిర్జరి ఆకాశ ప్రవాహం గంగా, అంటే గంగ ఉన్నది అని. గంగాదేవి తన స్వామిని పూజిస్తూ ఆయన్ని స్తోత్రం చేస్తూ గంగ తిరుగుతూ ఉన్నటువంటి జడలు అనే చెరువు కలిగిన వాడా అని ఆయన్ని స్తోత్రం చెయ్యదు. పాప సరదా అంతకంటే లేదు, భక్తి కనుక, భక్తి ప్రధానం కనుక రావణాసురుడు యొక్క స్తోత్రాన్ని ఇక్కడ పెడతారు, ఆ స్తోత్రాలు బాగుంటాయి కనుక, అంతకంటే ఏం లేదు. అలాగా ఈ నెత్తి మీద ఉండేటటువంటి గంగ కాస్త ఇందులోంచి బయటకు వచ్చింది దీన్ని తెరవగానే, అందుకని చెబుతున్నా ఈ విషయాన్ని. ఈ కంట్లోంచి బయటకు వచ్చేసి విపరీతంగా ప్రవహించేసింది అక్కడ ఆ క్షేత్రంలో. కొండల మధ్యలో పొగుల్లోంచి వస్తుంది ఆ నుదుటి నుంచి వచ్చినటువంటి ధార. కిందకి ప్రవహించేటప్పుడు 5 ధారలుగా విభజింపబడింది, అంచేత పాలధార కాస్త పంచధారలుగా మారింది, 5 ధారలుగా మారింది. ఈ 5 ధారములు శివు పాలోద్గతమై నజ్జలము, శివుడి యొక్క నుదుటి నుంచి వచ్చిన కారణం చేత అన్నాడు దీన్ని వేదవ్యాసుల వారు. మోక్షాన్ని ప్రసాదించేటటువంటి అమృతాన్ని మించినటువంటి ఉత్తమమైన జలంట. అమృతం ఏం చేస్తుందంటే, సుధాం పిబన్ ఏకయేవ నరస్యాద్ అజరామరః పాలామృతం కుర్యాత్ శివ పాలామృతం కుర్యాత్ కులమే వాజరామరం. అమృతం తాగితే ఏకయేవ నరః, ఒక్క నరుడు మాత్రమే, ఎవడు తాగాడో వాడొక్కడే ముసలితనం లేకుండా ఉంటాడు. తర్వాత వాడికి ఈ కలియుగాంతం వరకు చావు ఉండదు. ప్రళయం వస్తే అమృతం తాగిన వాడు కూడా జెండా పీకే పోక తప్పదు. అమృతం యొక్క ప్రభావం ప్రళయం వచ్చేంత వరకు మాత్రమే, తర్వాత పనిచేయదు. ఇంద్రాది దేవతలు కూడా నాశనం అయిపోతారు. కాబట్టి అమృత ప్రభావం చాలా పరిమితమైనది. ఆ ఒక్కడిని మాత్రమే ముసలితనం లేకుండా, చావు లేకుండా కాపాడుతుంది కొంతకాలం. ఈ శివ పాలామృతం కుర్యాత్ కులమేవా అజరామరం అన్నాడు. శివుడి యొక్క పాలము నుంచి వచ్చినటువంటి ఈ అమృతం, అమృతం అంటే నీరు అని అర్థం సంస్కృతంలో, ఒక అమృతమే కాకుండా ఆ అమృతం తాగితే, ఈ నీరు తాగితే వాడి వంశం అంతా అజరామరం అవుతుంది. ఎలా అవుతుంది? శరీరం పోతుంది కానీ మళ్ళీ వీడికి పునర్జన్మని ఎంత తేలికగా ఇవ్వదు. కొన్ని యుగాల పాటు శివ సాన్నిధ్యంలో అజరామరంగా ఉండి ప్రమద గణాలలో ఒకటిగా చేరిపోతాడు. భృంగిరిటి, భృంగి మొదలైనటువంటి ప్రమద గణాధిపులు కొంతమంది ఉన్నారు. ఆ స్థానంలో ఆస్థాన విద్వాంసులుగా వీళ్ళు చేరి హాయిగా కొంతకాలం పాటు ఉంటారు. ఆ సమయంలో కూడా మళ్ళీ శివుడికి మాత్రమే టమరుక మొదలైనవి మోగిస్తూ ఆయన సేవ మాత్రమే చేసుకుంటే మళ్ళీ భూలోకానికి రారు. కానీ అక్కడికి వెళ్ళాక శివుడు అంత వాడి దగ్గరికి వెళ్ళాం మేమనే అహంకారం అక్కడ కూడా ఉందిటండి. దేవిజీయులు విష్ణువు యొక్క కాపలా వాళ్ళుగా ఉండి కూడా అహంకారంతో వచ్చినటువంటి సనక సనందనాథులు అడ్డుకున్నారు, డామని భూలోకంలో పడ్డారు. వీళ్ళకు కూడా అక్కడికి వెళ్ళాక మేము లేకపోతే శివుడు ఏమిటి, మేమే కాపలా వాళ్ళం, అసలు మా మీద నడుస్తుందని అనుకున్నారో మళ్ళీ భూలోకంలో పునర్ముషికో భవ అయిపోతారు. అలా కాకుండా అక్కడికి వెళ్ళిన వాళ్ళల్లో కూడా కొంతమంది ఏం చేస్తారంటే, నిరంతరము ఆకాశాన్ని తాకేటటువంటి ఆ కైలాస పర్వత ప్రాంగణంలో జపం చేసి మోక్షం పొందుతారు. కాబట్టి 2005వ సంవత్సరంలో ఒక తమాషా జరగబోతోంది ఇంతకీ. అందుకోసం ఈ పాలధార పంచధారలు వచ్చాయి. ఈ 2 శ్రీశైల క్షేత్రంలో ప్రభవించేటటువంటివి. ఈ క్షేత్రంలో సాయంకాలం పూట ప్రతిరోజు సిద్ధులు వస్తారట. రాత్రౌ మౌనివరాహ త్వదీయ విలసద్దేవాలయాంతర్గృహే త్వామర్చంతి సుమై ప్రశస్తమనుభిః కృష్ణోదకేనాపిచ తత్తత్పాదరజ ప్రపూత ధరణి స్పర్శాభిపూత వయం. రాత్రిపూట ప్రతిరోజు అర్ధరాత్రి 12 గంటలకి ఆ దేవాలయం లోపల ఒక చిన్న కొలనులో ఉంటుంది అంత. అక్కడ నుంచి శిఖర దర్శనము అనేది పురాణంలో చెప్పారు. మనం శిఖర దర్శనము అంటే శ్రీశైల క్షేత్రంలో వెళ్ళేటప్పుడు కనపడే ఎత్తైన ప్రదేశం నుంచి చూస్తాం. అలా కాకుండా లోపల ఉన్నది ఒక కూపం లాంటిది, అందులోంచి నీడలోంచి శిఖరం శ్రీశైల క్షేత్రం యొక్క శిఖరం కనపడుతుంది. అది ఒరిజినల్లు అని పురాణం చెప్పింది. ఆ దర్శనం చేసుకోవడానికి మునులు పాతాళంలో ఉండేవాళ్ళు కొందరు, స్వర్గంలో వాళ్ళు కొంతమంది, ఇది కాకుండా సత్యలోకం నుంచి కొంతమంది, మణిద్వీపం నుంచి కొంతమంది వస్తారట. త్వాం అర్చంతి, అక్కడ పరమేశ్వరుణ్ణి అర్చిస్తారు. దేంతో? సుమైహి పువ్వులతో, ప్రశస్త మనుభిహి మంచి వేదమంత్రాలతో వాళ్ళు అర్చిస్తూ ఉంటారు. కృష్ణోదకేనాపిచ, అక్కడ కృష్ణవేణి ఉన్నది పాతాళగంగలో ఇవాళ కలిసిపోయి ఆ ఉదకంతో అర్చిస్తారు. అలా అర్చించేటప్పుడు తత్తత్వ ఆదరజ తత్తత్పాదరజ ప్రభూత ధరణీ స్పర్శాభిపూత వయం. మనము ఎందుకని అక్కడికి వెళ్ళాలి? వాళ్ళు ఆలయ ప్రాంగణం అంతా తిరుగుతారు, వాళ్ళ యొక్క పాదాల అడుగున ఉండే దుమ్ము అక్కడ పడుతుందట. ఆ దుమ్ము వల్ల లోపలికెళ్ళే ముందుగా మనం పవిత్రులమవుతాం. అప్పుడు ఈ పవిత్రమైన శరీరంతో మాత్రమే పరమేశ్వరుడిని దర్శనం చేసుకుంటాం. అది రహస్యం. పరమేశ్వరుడు దర్శనానికి అక్కడికి వెళ్ళాలి అంటే వీడు పవిత్రుడు అవ్వాలి. అందుకే ధూళి దర్శనం చేసుకోవడానికి కారణం ఏంటంటే, పవిత్రుడవ్వడం అంటే నువ్వు కాళ్ళు కడుక్కొని స్నానం చేస్తే పవిత్రుడవు కావు. ఆ మహానుభావులైన వాళ్ళు ఇక్కడ తిరగడం వల్ల వాళ్ళ పాదాల కింద ఉండే దుమ్ముతో ఈ దేవాలయ ప్రాంగణమంతా పవిత్రమయ్యి, ఈ పవిత్ర ప్రాంగణంలోకి అడుగు పెట్టాక నువ్వు ఎంత మురికివాడివైనా కాళ్ళు కడుక్కోపోయినా నువ్వు పవిత్రుడు అవుతావు. ఈ పవిత్రుడు అయిన తరువాత అప్పుడు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవటం, అది ధూళి దర్శనం యొక్క అంతరార్థం. ఇలా జరుగుతూ ఉంటుంది రోజు నిత్యం. కానీ 2005 నాడు ఇక్కడికి ఒక మహానుభావుడు అడుగు పెడతాడు. ఆయన అర్ధరాత్రి వేళ ఆ దేవాలయం అంతా కలయి తిరుగుతాడు. ఆయన జడలు కూడా ఎర్రగా ఉంటాయి, పెద్ద గెడ్డం ఉంటుంది, రుద్రాక్ష పూసలు వేసుకుంటాడు, నడుముకి ఐనేయమైన వడ్డాణం ధరిస్తాడట. లేడి చర్మాన్ని చక్కగా మనం బెల్ట్ కింద తయారు చేస్తాం చూసారా, అలా బెల్ట్లా తయారు చేసి నడుముకి కడతాడట. కొద్ది పొట్ట ఉంటుందిట, పెద్ద పొట్ట ఉండదు, ఎక్కువ పొట్ట ఉన్నా కూడా కష్టం మళ్ళీ ఆసనాలు వేసేవాడికి, కాబట్టి కొంచెం మాదిరి పొట్ట, దాన్ని ఇలా నొక్కి కడతాడట. ఇక్కడ వరకు మాత్రమే పులి చర్మాన్ని ధరిస్తాడట. ఇవన్నీ రుద్రాక్ష పూసలు ధరిస్తాడట. ఆయన జడలంతా రుద్రాక్షలు ఉంటాయట. సన్నగా పైన నుంచి విభూతి రేఖలు తీర్చిదిద్దుదాట. ఆ విభూతి రేఖల మధ్యలో పొడవైన బొట్టు పెడతాట. పరమ మహేశ్వరుల్లో ఉంటాడట శివుళ్ళగా. ఆ మహానుభావుడైనటువంటి వాడు మరీ పెద్ద పొడుగు ఉండట, ఓ మాదిరి పొడుగు ఉంటాడట. అటువంటి ఆయన ఆ దేవాలయ ప్రాంగణంలో 2005 నాడు, ఇప్పుడు మన లెక్కల ప్రకారం అయితే 11 తేదీ అర్ధరాత్రి 12 గంటలకు వస్తాడు. ఇది మన ఇంగ్లీష్ టైం టేబుల్ ప్రకారం చెప్పుకుంటే ఆ 12 గంటలకు ఆ ప్రదేశం అంతా తిరుగుతాడు. 1 గంట సేపు స్వామివారిని ఆరాధిస్తాడు. అక్కడి నుంచి మహావేగంగా బయలుదేరతాడు. బయలుదేరి ఇప్పుడు నేను ఇందాక చెప్పారే పాలధార పంచదార అని, ఈ పంచదారలకు పక్కన వచ్చిన లోయలో ఉంటుంది. ఆ లోయ లాంటి ప్రదేశంలోకి దిగుతాడట. ఆ లోయ లాంటి ప్రదేశంలోకి స్వామివారు దిగడంతో అక్కడ 2 అర్చ్యామూర్తులు బయటపడతాయి. ఒక శివలింగమును, అమ్మవారి యొక్క మూర్తిని పక్కన. ఆ రెండింటికి ఈ పంచదారాల జలంతో అభిషేకం చేస్తాడట. ఆ అభిషేకం చేసినటువంటి జలాన్ని ఆనాడు ఎవరైనా స్వీకరిస్తే, ఏది పురాణంలో ఉంది కాబట్టి మనకి తెలుసు, కాబట్టి తెలియని వాళ్ళ సంగతి వదిలేయండి. అప్పుడు ఆ రోజుల్లో దాదాపు మనకి 20 రోజులు టైం ఇచ్చాడు. ఈ 20 రోజుల పాటు అక్కడికి వెళ్ళి ఆ పంచదారాల దగ్గర ఎవడైనా
ఆ జలాన్ని, అమృతం లాంటి జలాన్ని సేకరిస్తే అటువంటి వాడు ఈ రాబోయే భయంకరమైన కలియుగ అంతం సమయంలో, పాదాంత సమయంలో లక్షల మంది జనం నష్టమైపోతారని చెప్పుకుంటున్నాం. దాదాపు 3/4 సృష్టి నాశనమవుతుంది. 1/4 మంది జనాభా పైన కొంచెం మిగులుతారు. ఇలా నాశనమయ్యే జనుల్లో చేరకుండా మనం రాబోయే తరానికి మూల స్తంభాలుగా నిలబడాలి అంటే, ఇదిగో ఆ 2005 నాడు ఆగస్టు 11 అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక 15 రోజులలోపు ఏదో ఒకరోజు అక్కడ ఉండేటటువంటి జలాన్ని గనక తీర్థంగా సేకరించి ఆ లోయలోకి దిగి ఒక్కసారి నమస్కారం చేసుకుంటే దిగడం పెద్ద కష్టమేమీ కాదు. అటువంటి వారికి ఈ కలియుగం యొక్క ప్రభావం ఏమాత్రము పనిచెయ్యదు. పనిచెయ్యదు సరిగదా. వీళ్ళు రాబోయేటటువంటి తరానికి ఉన్నతమైన మూల స్తంభాలుగా నిలబడతారట. మనం మొదట్లో అక్కడ రాసుకున్నాం, పైకి రండి. అంచేతను మూల స్తంభాలుగా మనం పాంప్లెట్ వేసుకునేటప్పుడే ఒక విషయాన్ని చెప్పాం. ఏమని చెప్పాము? అయ్యా, రాబోయేటటువంటి తరానికి మనం గనక మూల స్తంభాలుగా నిలబడాలి అంటే ఏం చెయ్యాలి అని ఒక విషయం రాసుకున్నాం. మనకి చక్కగా పాంప్లెట్ వేశారుగా కరపత్రం, ఏ సంవత్సరంలో ఏం జరుగుతుందనే విషయాలు మనం తెలుసుకున్నాం కదా. ఆ తెలుసుకునేటప్పుడు పాదాంతం కాబోతోంది, కొత్త తరం స్థాపింపబడుతుంది. ఆ స్థాపింపబడేటప్పుడు మనము తర్వాత తరానికి ఎలా నిలబడతాము అని దానికోసం ఈ విషయం వచ్చింది. భవిష్యత్ పురాణంలో సుస్పష్టంగా చెప్పి ఈ తీర్థాన్ని సేకరించినటువంటి వాళ్ళ యొక్క సంతానం మాత్రమే అనంతర తరానికి నిలబడుతుంది. ఈ తీర్థాన్ని ఒకవేళ మొత్తం ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ కావాలని వీళ్ళు తాగితే వీళ్ళందరూ నిలబడతారట. కలియుగం యొక్క ప్రభావాన్ని అవసరమైతే నాశనమైనా చేస్తుంది, కానీ ఈ తీర్థ ప్రభావం మాత్రం నాశనమయ్యేది కాదు. కలి యొక్క ప్రభావము దీనికి లోబడుతుంది, కానీ కలి యొక్క ప్రభావానికి మాత్రం ఈ క్షేత్రం లోబడదు. దాని వెనకాతలో కారణం ఉన్నది. ఇంతకీ మనం చెప్పుకున్నాం, ఎవరో మహానుభావుడు ఓ సిద్ధపురుషుడు ఇక్కడికి వస్తున్నాడు అని. ఈ సిద్ధపురుషుడు ఎవరు, ఏమిటి, మరి అది కూడా తెలుసుకోవాలిగా. ఆ మహానుభావుడు ఒక యుగం యుగం యొక్క ప్రభావాన్ని మారుస్తున్నాడు, అనంతర తరాల వాళ్ళని కాపాడడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. ఆయన ఎవరు, ఎందుకు అలా ఎరుపు రంగులో ఉన్నాడు, ఎందుకు ఆ ఒక్కరోజు మాత్రమే 2005 ఆగస్టు 11 అర్ధరాత్రి మాత్రమే ఈ పాలధార పంచదారులని పిలువబడేటటువంటి ప్రదేశానికి వచ్చి అక్కడ చరచర అభిషేకం చేసి ఈ తీర్థం మొత్తాన్ని నిజమైన తీర్థంగా మారుస్తున్నాడు? తీర్థము అంటే తరింపజేస్తుంది కనుక దానికి తీర్థము అని పేరు. మనిషి ఎంతటి వాడైనా సరే, పరమ భయంకర పాపి అయినా సరే, వాణ్ణి పవిత్రుని చేసే శక్తి తీర్థానికి ఉన్నది. అందుకే తీర్థము అంటున్నాం మనం, అంతే కదా. మరి అలా తరింపజేయలేనప్పుడు తీర్థం ఎందుకు అవుతుంది? మనిషిని తారయతీది తీర్థ, తరింపజేస్తుంది. అలా తరింపజేయలేనప్పుడు తీర్థం కాదు. అకాల మృత్యువరణం అని నువ్వు తీర్థం ఇచ్చావు అంటే ఆ తీర్థంతో వాడికి నిజంగా అకాల మృత్యు హరింపబడాలి. అలాగే వాడికి సర్వరోగ నివారణము అనే తీర్థం ఇచ్చేవంటే వాడు రోగం తగ్గాలి. తగ్గాలి అంటే ఆ తీర్థంలో ఆ శక్తి ఉండాలి, అది ఉంటేనే దాన్ని తీర్థం అనాలి. అయినా కొంతమంది తీర్థం ఇస్తే ఎందుకు అది ఇవ్వడం లేదు అంటే, అర్చన చేసేటప్పుడు సుస్పష్టమైనటువంటి భక్తితో అర్చన చేయకపోతే ఆ తీర్థం వృధా వృధా అవుతుంది. అర్చన జరిగేటప్పుడు ఏంటిది గుడ్డ పక్కనట్టండి అన్నాడు అనుకోండి, అప్పుడు ఆ తీర్థం కాస్త ఈ తీర్థం అవదనమాట, పరమ పవిత్రమైన కాపాడేటటువంటి తీర్థం కాదనమాట. అందుకనే తీర్థయాత్రలు చెయ్యాలి అంటే అది నిజంగా తీర్థంగా జరిగేటటువంటి నమ్మకం నీలో ఉండాలి. నువ్వు కూడా పవిత్రమైనటువంటి మనస్సుతో స్నానం చెయ్యాలి. అలా చెయ్యకపోతే ఏ పరిస్థితులలోనూ తీర్థం యొక్క ప్రభావం ఉండదు. ఇప్పుడు ఈయన దీన్ని నిజమైన తీర్థం చేశాడు. ఈ వచ్చినటువంటి ఆయన, ఈ సిద్ధపురుషుడు, ఆయన ఎవరు? అతనికి కుక్కుటేశ్వరుడు అని పేరు. కుక్కుట మహాముని అంటారు ఆయన్ని. ఈ మహానుభావుడు గురించి మనకి పాండురంగ మహాత్మ్యము అనేటటువంటి కథలో వస్తుంది. స్కాంద పురాణంలో 18 పురాణాలలో స్కాందము కూడా పురాణమే. అటువంటి స్కాంద పురాణంలో పాండురంగ క్షేత్ర మహాత్మ్యం అనే ఒక ఖండం ఉంది. ఈ ఖండాన్ని తెలుగులో తెనాలి రామకృష్ణుడు చక్కగా రాశాడు కావ్యంగా. అందులో ఒక అద్భుతమైనటువంటి ఘట్టం ఉంది, అది ఇక్కడ లింక్ అన్నమాట దానికి దీనికి. ఒకప్పుడు ఒకడుండేవాడు, ఓ పుండరీకుడు అని పేరు కలిగిన వాడు. వాడు పరమ నీచవర్తనుడై తిరుగుతున్నాడు, అన్నీ భ్రష్టుడై ఏమీ సంస్కారం లేకుండా చివరికి బయలుదేరి తన ఎవరి చేత తాను గౌరవింపబడతాననుకున్నాడో వాళ్ళ చేత మోసగింపబడిన కారణం చేత అరణ్యంలో తిరుగుతున్నట్ట. వాడికి తిండి లేదు, తిప్పలు లేవు, బట్టలు తిరిగిపోయాయి, తల్లిదండ్రులను వదిలేశాడు వాడు, అవమానం చేశాడు. ఈ బాధతో అడవుల్లో తిరుగుతున్నాడు. అలా నీరసంతో తిరుగుతూ ఉన్న వాడికి ఒక ఆశ్రమ ప్రాంగణం కనపడిందిట. ఆశ్రమ ప్రాంగణంలో ఒక మహానుభావుడు శయనం చేసి ఉన్నాడు. ఇలాగా ఆయన పాదాలు ఒత్తుతున్నాడు మరొక శిష్యుడు. చాలా పవిత్రమైన ఆశ్రమ వాతావరణం అది. ఇంతలో అక్కడికి ముగ్గురు వచ్చారటండి వరుసగా, అందంగా ఉండవలసినటువంటి స్త్రీలు. వాళ్ళు ఎలా ఉన్నారు అంటే తళ్ళ 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 మెరిసిపోతున్నారు. రత్న స్థగితమైన కిరీటాలు ధరించారు, సువర్ణ ఆభరణాలు, ఆపాద మస్తకం, పట్టు వస్త్రాలు, అసలు భూలోకంలో అటువంటి వస్త్రాలు ఉండవనుకోండి, అటువంటి వస్త్రాలు ధరించారు. వాళ్ళని చూడగానే ఈ నీచుడు తిండి లేదు వీడికి, మలమల మాడుతున్నాడు, ఒళ్ళంతానేమో కంపు, గడ్డం పెరిగిపోయింది. అలాంటి స్థితిలో కూడా కామోద్రిక్తుడు అయ్యట. ఆ కామోత్కంఠతో గబుక్కుని వెళ్ళి వాళ్ళని ఇలా పట్టుకున్నాడు ఒక ఆమెను. ఆ అందగత్తి కాస్త నల్లగా మారిపోయింది ఒక్కసారిగా. తమ్మిలేరులో కుళ్ళిపోయిన నీరు చూడండి ఇప్పుడు ఎలా కనపడుతుందో, ఆ నీటిలో మారిపోయిందిట ఆ అమ్మాయి రూపం కాస్త. దాంతో ఆవిడ గింజుకుని బాధపడింది. మిగతా వాళ్ళని కూడా గబుక్కుని పట్టుకుంటే వాళ్ళు అలాగే అయిపోయారు. టక్కుని వాళ్ళు అక్కడి నుంచి ఆశ్రమం లోపలికి వెళ్ళారట. ఆ లోపల నిద్రపోతున్నాడు ఒక ఆయనని చెప్పుకున్నాగా, ఆయన పాదాలు మరొక ఆయన ఒత్తుతున్నాడు. ఈ నిద్రపోతున్న వాడి కాళ్ళ మీద కాసి నీళ్లు పోసి ముగ్గురును ఆ కాళ్ళ బొటన వేళ్లు కడిగి ఆ వచ్చే నీరుని తీర్థంగా స్వీకరించారట. తక్షణం ఈ నల్లబడిపోయిన వాళ్ళు కాస్త ధగద్ధగా వెలిగిపోవడం మొదలెట్టారు. ఏం అద్భుతం, పాల సముద్రంలో ఉండేటటువంటి మేగడలా ఉన్నది వాళ్ళ కాంతి, తలతల మెరిసిపోతున్నటువంటి ఆభరణాలతో మంచి సౌందర్యవంతులు అంటే అయిపోయారట వాళ్ళు. అది చూసి వీడు తెల్లబోయాడు. వాళ్ళు కాస్త ఒక్కసారి అదృశ్యం అయిపోయారు. వీడు లోపలికి వచ్చాడు ఈ మూర్ఖుడు. అక్కడికి వెళ్ళి ఏమయ్యో ఇందాక వచ్చిన వాళ్ళు కనపడకుండా అయిపోయారు, ఎక్కడ దాచేవో బయట పెట్టి వాళ్ళు అన్నట్ట. ఆయన నిద్రపోతున్నాయని ఈ కాళ్ళు ఒత్తుతున్నాయనేమో ఏదో కొడుక్కుంటున్నాడు. ఏ సణుక్కుంటున్నావు, వణుక్కుంటున్నావు, కొడుక్కుంటున్నావు, మాట్లాడనేమన్నట్ట. ఆయన సణుక్కోవడం లేదు, పాపం మంత్రి వచ్చారని చేస్తున్నాడు. ఆ విషయం ఈ మూర్ఖుడికి తెలియక ఏమిటది అన్నట్ట పలకడల. మూడుసార్లు పిలిచాడు, నాలుగోసారి ఎడంకాలెత్తి తనబోయాడు. డామ్ రెండు కాళ్ళు ఇక్కడ దాకా పోయాయి. పాదాలు కాస్త పోవడంతో గిలగిలలాడిపోయి మహానుభావాన్ని రక్షించని కాళ్ళ మీద పట్టాట. అప్పుడు ఆ కాళ్ళు ఒత్తుతున్న శిష్యుడు చెప్పాడు, నాయనా నన్ను దక్షిణామూర్తి అంటారు, ఈ పడుకుంటున్న ఆయన పేరు కుక్కుటేశ్వరుడు, నిద్రపోతున్నాయనా, ఈయన సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క హృదయం నుంచి ఆవిర్భవించిన మహాముని, ఈయన ఉత్తమోత్తమైనటువంటి వాడు, ఇటువంటి నిజమైనటువంటి ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు ఎవడూ లేడు, మిగతా వాళ్ళు పేరుకు మాత్రం మేము ఇంద్రియాలను జయించామంటారు, కోపాన్ని జయించామంటారు, ఇవన్నీ సుప్త అబద్ధ మాటలు, ఈయన మాత్రం అటువంటి వాడు అంచేత ఈయన కోసం దర్శనం కోసం దేవతలు కూడా దిగొస్తారు, ఇందాక వచ్చిన వాళ్ళు ఎవరో కాదు, త్రివేణి సంగమం దగ్గర ఉండేటటువంటి గంగా యమున సరస్వతి ముగ్గురు నదులును, ఈ దిక్కుమారిన పాపాత్ములైనటువంటి వాళ్ళందరూ ప్రజలందరూ కూడా గంగా యమున సరస్వతి కూడా కలిసేటటువంటి ఆ క్షేత్రం దగ్గర సంగమ ప్రదేశం దగ్గరికి వెళ్ళి సకల పాప పరిహారార్థం త్రివేణి స్నానం అహంకరిషి అని ఢింగును ములుగుతారు. అక్కడ ఈ దిక్కుమాలిన వాళ్ళ యొక్క లక్షణాలన్నీ అందులో కలిసిపోయి ఆ నది సాయంకాలానికి ఇలా అయిపోతుంది. రాత్రి అయిందంటే గంగా యమున సరస్వతి బాగా కాకి ఆకారంలోకి తయారైపోయి కళ్ళు కనపడక ముసలి రంగు వచ్చేసి నానా బాధ పడతారు. ఇలా ఈ బాధలు పడలేక ఓసారి వీళ్ళంతా కలిసి శివుడి దగ్గర మొరపెట్టుకున్నారు. పరమేశ్వర మాకేమిటి దిక్కు, సకల పాపాత్ములందరూ జలమునందు మునిగి పాప పరిహారమవుతును, ప్రణతులిడినా వారి స్పరిశలచే అపవిత్రులమైతి మేము. పరమ పాపాత్ములైన వాళ్ళందరూ మునిగి సకల పాప పరిహారార్థం అంటూ ఉంటే మా శరీరాలు అయిపోతున్నాయి, ఒళ్ళంతాను కొన్ని వేల పర్యాయాలు కొరడ దెబ్బలు కొట్టినట్టో కారం పూసినట్టో, ఒక్కొక్కడు ఉలిగితే మరింత బాధ, గొంతుకులో కారం కూరినట్టు ఉంటూ ఉంటుంది దుర్మార్గులు, రకరకాల కుళ్ళంతా మాలో వదిలేస్తున్నారు, చచ్చిపోతున్నాం, ఈ బాధ పడలేకపోతున్నాం, రక్తం మరిగిపోతుంది మాకు, మమ్మల్ని అనుగ్రహించు అని ప్రార్థించాయట. ఆయన ఆలోచించాడు. అప్పుడు ఒక్కసారి ధ్యానంలోకి నిమగ్నుడైపోయాట. ఆయన హృదయం నుంచి పుట్టాడు ఈ కుక్కుటేశ్వరుడు. ఆయన పాదాలను ప్రతిరోజు అర్ధరాత్రి వేళ వచ్చి ఆ పొటల వేళు కడిగి ఆ తీర్థం స్వీకరించండి, మీ తీర్థాన్ని ప్రజలందరూ స్వీకరిస్తే, మీలో తీర్థ స్నానం చేసి పవిత్రులైతే, మీరు మీ తీర్థం తీర్థంగా ఉండడానికి ఈయన పాద తీర్థం తాగండి బొటన వేళ్ళు కడిగి, అప్పుడు మీరు పవిత్రురాండ్రు అవుతారు అని శివుడు వరం ఇచ్చాడు. అంచేత వాళ్ళు ప్రతిరోజు అర్ధరాత్రి వేళ ఇక్కడికి వచ్చి ఈ బొటన వేళ్ళు కడిగి ఆ మురికి నీరుని తీసుకుంటారు, ఆయన కాళ్ళ నుంచి ఉండేటటువంటి ఆ రజో జలాన్ని. దాంతో వీళ్ళంతా మళ్ళీ తమలో ఉన్న కల్మషాలు కడుక్కు కడతారు. మళ్ళీ పొద్దున్నుంచి మామూలే పాపం జనాలంతా చేరతారు అక్కడికి. అక్కడ నుంచి సాయంకాలం దాకా గిలా గిలా గిలా, సాయంకాలం అయ్యేసరికి మళ్ళీ పవిత్రం. ఇది వీళ్ళు అటువంటి పరమేశ్వర మనస్సంకల్పంతో ఆవిర్భవించిన మహాముహుడైన కుక్కుటేశ్వర మహాముని పాదాల దగ్గరకు చేరి ఆయన దగ్గర నీ ఇష్టం వచ్చినట్టుగా నదుల దగ్గర కూడా ప్రవర్తన చేసి దుష్ప్రవర్తనతో నిలిచి అంతటితో ఆగ కాలితి తండ్రివరా దుర్మార్గుడా, మరి నీ కాడు బాగేమవుతాయి, నీ పూర్వజన్మ కర్మ ఇలా ఏడిసింది, అయినా నువ్వేం బాధపడకు, ఇప్పటికీ నా మించింది లేదు, నువ్వు వెళ్ళి నీ తల్లిదండ్రులను అభిషేకం చెయ్యి, నీ పాదాల లేకపోయినా కుంటుకుంటూ అయినా వెళ్ళి కన్నీటితో తల్లిదండ్రుల యొక్క పాదాలు అభిషేకం చెయ్యి, అప్పుడు బయటపడతావు నువ్వు అన్నట్ట. సరే వీడు వెళ్ళాడు. తర్వాత ఆ తల్లిదండ్రుల యొక్క కాళ్ళు కడిగాడు తన కన్నీటితో, వాళ్ళ యొక్క అనుగ్రహంతో వెళ్ళి వీడికి రూపం వచ్చింది. అది వేరే కథ, అదంతా పెద్ద కథ. ఈ కుక్కుటేశ్వర మహామునే ఇప్పుడు మనం చెప్పుకున్న 2005 ఆగస్టు 11వ తేదీ అర్ధరాత్రికి శ్రీశైల క్షేత్రం వస్తారు. ఇంత పూర్వం ఎప్పుడు ఆయన శ్రీశైల క్షేత్రంలో ఆ సమయంలో రాలేదు. కారణం ఏమిటంటే ఆయన ఎంతసేపు ఆ నదులు మూడింటినే పవిత్రం చేయడం అనే లక్ష్యం కోసం పుట్టినవాడు. కానీ లోకంలో కలియుగంలో అతి భయంకరంగా పాపాలు వెచ్చలు విడిగా పెరిగిపోతూ ఉన్నాయి, ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియదు. అంచేత ఈ పాపభారం యొక్క ప్రవృత్తి అంతా ఆయన హృదయంలో ప్రవేశించిందిట, ప్రవేశిస్తుంది. ఆ ప్రవేశించడంతో ఆయన దుఃఖిస్తాడు. స్వామి పరమేశ్వర, నువ్వు కరుణా సముద్రుడివి, నువ్వు నీలాంటి వాళ్ళు ఎక్కడ ఉండరు, అడిగితే ప్రాణమైనా ఇస్తావు, ప్రజల కోసం విషం తాగిన వాడివి, ఈ పాపాత్మలు ఉద్ధరించడానికి కాస్త నువ్వు కంకణం కట్టుకో మహానుభావ అని ఈయన మనస్సులో అనుకుంటే దానికి నువ్వు తప్పింకెవరు దిక్కులేరు, నువ్వు వెళ్ళు ఆ రోజు అర్ధరాత్రి వేళ అక్కడ అభిషేకం చెయ్యి, తర్వాత ఏమో ఆ పాలధార పంచదారాన్ని పవిత్రం చెయ్యి, ఈ విషయాన్ని వేదవ్యాసులకి మాత్రం తెలియజేయి, ఆయన తన భవిష్యత్ పురాణంలో రాస్తాడు, అది తెలుసుకున్న ప్రజలు ఎవరైనా ఉంటే వాళ్ళన్నా కనీసం బాగుపడతారు అన్నట్ట పరమేశ్వరుడు. అందుకని ఈ అర్ధరాత్రి పూట ఆ కుక్కుటేశ్వరుడు ఇక్కడికి వస్తున్నాడు అన్నమాట. మరొక కారణం కూడా ఉన్నది ఈ కుక్కుటేశ్వరుడు ఈ అర్ధరాత్రి ఇక్కడికి రావడానికి. ఒక్క 5 పాటు మనకి ధాన్య వ్యాపారానికి చాలా ఇబ్బందిగా ఉంది. మళ్ళీ రేపు 98 నుంచి 2002 వరకు 98, 99, 2001, 2002 ఈ 5 మనకి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కి పాంచాలం అంటే పంజాబ్ అంటున్నామే, ఈ రెండింటిలోనూ కూడా పండించేటటువంటి ధాన్యానికి చాలా ఇబ్బంది వస్తుందట. ఈ వ్యాపారం చేసేవారు ఇబ్బంది పడతారట, ఈ భోజనానికి బియ్యం కోసం మనం కూడా ఇబ్బంది పడతామట. విదేశాల నుంచి ఎక్కడ ధాన్యం దొరుకుతుందో అనుకునే స్థితి వస్తుందట. ప్రభుత్వం వారి యొక్క సహకారం ఏమాత్రము ఈ వ్యాపారులకు కానీ రైతులకు కానీ లభించదట. దీనివల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. ఒక్కొక్కప్పుడు పంటలకి నీరు లేక, విద్యుత్ సరఫరా లేక చాలా ఇబ్బంది పడతారు అని సుస్పష్టంగా చెప్పారు. దీనివల్ల ధాన్యాగారంగా పేరు పొందిన మనము అన్యాగారంలోకి ధాన్యం కోసం ప్రవేశించవలసినటువంటి స్థితి వస్తుంది. అన్నమే లేకపోతే అన్నపూర్ణాదేవికి చాలా బాధ కలుగుతుందట. పంటలు పండనప్పుడల్లా బాధపడేది ఎవరంటే కాశికాదేవి నగరంలో ఉన్న అన్నపూర్ణ. ఆ కాశికా క్షేత్రంలో ఉన్న అన్నపూర్ణాదేవి చాలా దుఃఖం చెంది ఈ పరమేశ్వరుణ్ణి ఒక కోరిక కోరింది. స్వామి, కలి ప్రవేశించిన తర్వాత ఏం జరుగుతుందో మీకు తెలుసు, 98 నుంచి 2002 కూడా ఉండేటటువంటి కాలంలో ధాన్యానికి చాలా చాలా ఇబ్బందులు ఏర్పడుతూ ఉన్నాయి కదా, దీనికి ప్రజలకు ఏదైనా ఉపకారం చెయ్యండి అని. సరిగ్గా ఆవిడ అనుకుంటున్న టైంలోనే పరమేశ్వరుని ఇలా ప్రార్థించినప్పుడే మన వేదవ్యాసుల వారు కాశీ వెళ్ళారు. కాశీ వెళ్ళిన తర్వాత చాలా తెలుసున్నది ఈ కథ కాబట్టి ఇప్పుడు ప్రత్యేకంగా ఎక్కువ చెప్పక్కర్లేదు. అది అక్కడికి వెళ్ళిన తర్వాత 7 రోజుల పాటు అక్కడ ఆయనకు భోజనం దొరకల, నానా ఇబ్బంది పడ్డాడు. ఏ ఇంటికి వెళ్ళినా దున్నపోతులో ఉన్నావు నడవలేవా అని ఒక ఆవిడ అందిట. ఢామని ముఖం మీద తలుపేసింది ఒక ఆవిడ, చెయ్యూరుకోలేదు అందిట ఒక ఆవిడ వేదవ్యాసుని పట్టుకుని. దాంతో ఆయనకు మండిపోయింది. ఎందో రోజు ఉదయమే బయలుదేరాడు భోజనం కోసం. ఏ ఇంటికి వెళ్ళినా సరే నడుము నడుము అనే మాటలతోటి వెళ్ళి మండిపోయి కాశీ నగరాన్ని శపించేద్దామని చెప్పి కోపం వచ్చేసింది. చేతిలో ముష్టికి ఒక ఆల్చెప్ప లాంటి చెప్పు ఉంది. ఈ చెప్పులో రాయి మీద కొట్టాడు పెళ్ళున, అది కాస్త 100 ముక్కలు అయిపోయింది. అప్పుడు కాశీ చేతుల్లోకి గంగాజలం తీసుకుని ఈ కాశీ నగరంలో ఉండేటటువంటి వాళ్ళకి మాభూత్ త్రైపురుషి విద్య, మాభూత్ త్రైపురుషంధనం, మాభూత్ త్రైపురుషి ముక్తి, కాశ్యాం నివసతాం సదా. ఈ కాశీలో ఎల్లవేళలా నివసించేటటువంటి ప్రజలకు 3 తరములు అంటే 3 వంశాలు వరుసగా తాత తండ్రి కొడుకు వరస పెట్టనమాట. ఈ 3 తరాల పాటు కూడా ఫుడ్ ఉండకూడదు, అలాగే విద్య ఉండకూడదు, ముక్తి ఉండకూడదు అని చెప్పించేద్దామని నీళ్లు తీశాడు. మడికర్ణికా ఘట్టంలో నీళ్లు, ఆ నీళ్లు తీసి వదలబోతుంటే చెయ్యి బయటికి రాదిలాగా, నీళ్లు కిందకి రావు, గతగత వణుకుతున్నాడు ఈయన. నెర్వస్ వీక్నెస్ వచ్చిన వాడు వణికినట్టు వణుకుతున్నాడు. అలా వణికిపోతూ ఉంటే ఇంతలో అక్కడికి ఒక ఆవిడ వచ్చిందిట. ఆవిడ దాదాపు 50 ఏళ్ల వయస్సు ఉన్నట్టుగా ఉంది. ఆవిడ జుట్టు ఎలా ఉంది అంటే నువ్వులు బియ్యం ఎండబోసినట్టుగా ఉన్నాయి, అంటే కాస్త నలుపు కాస్త తెలుపు. పాప ఓ 30 దాటిన తర్వాత మహానుభావులకి అక్కడక్కడ తెల్లని జ్ఞానమైనటువంటి కేశాలు బయలుదేరుతూ ఉంటాయిగా, అలా బయలుదేరుతున్నాయి. ఈ ఇప్పుడు మాత్రం అలాంటివి ఉండవులండి. ఇప్పుడంతా బాల నెరుపు, నాకే తలకై నెరిసిపోతూ ఉంటే అంచేతను ఇదంతా బాల నెరుపు అనమాట. ఈవిడ మాత్రం దాదాపు 50 ఏళ్ల వయస్సులో ఉంది. ఆవిడ ఎలా ఉందో చెప్పాడు, వేద పురాణ శాస్త్ర పదవీన పెద్ద ముత్తైదువ కాశికానగర హాటక పీఠ శిఖాధిరూఢ అయ్యాదిమ శక్తి సంయమివరాయిటురమ్మని చీరే హస్త సంజ్ఞాధర ముప్ప రత్న కటకాభరణం బులుగల్లు గల్లనం. వేద పురాణ శాస్త్రాన్ని మెట్టినటువంటి ఆ జగన్మాత చేతుల యొక్క ఉన్న రత్న కంకణాలు కళ్ళు కళ్ళు ఉంటూ ఉండగా ఇలా రావయ్యా ముని అని పిలిచింది. వెంటనే ఈయన దగ్గరికి వెళ్ళాడు. ఇంతకాలానికి ఒక ఆవిడ రమ్మంది అసలు ఇక్కడ ఎవడైనా తలుపు ముయ్యడమే ముఖం మీద అనుకుని దగ్గరికి వెళ్ళాడు. రావయ్యా భోజనం పెడతానంది, భోజనం పెట్టింది. భోజనం పెడుతూ ఉండగా వీళ్ళందరూ తింటున్నారు. అప్పుడు పరమేశ్వరుడు అక్కడికి వచ్చాడు. వచ్చి వారి దురాత్మ నివార ముష్టింపచాభాస యోజన గంధి ప్రథమ పుత్ర దేవరన్యాయ దుర్భావన పరతంత బహుగ్రంథ సంవృత పాఠపఠన భారత గ్రంథ కుంభన పండితం మన్య నీవా మదీయ పత్నిక నశేష కైవల్య కళ్యాణ ఘంటాపథమునకు కాశికాపురికి నిష్కారణంబా శాపమిచ్చదనని అనాచార సరణి అడుగు వెట్టినవాడ అహంకరించి పొమ్ము నిర్భాగ్యం ఆయూరి ఫలము వెడలి ఎతటికేన్ శిష్యులను నీవు నీక్షణంబా అన్నట్ట. ఓరి దుర్మార్గుడా, ముష్టెత్తుకు బతికేవాడా, భారతం అనే గ్రంథం రాసినటువంటి పాండిత్యం ఏమయ్యింది అని నోటికి వచ్చినట్టు 4 చివాట్లు పెట్టి నాకు అంతఃపుర కాంత అయిన కాశీనగరానికి శాపం పెట్టాలనుకున్న మహాపాపివి నా ఊళ్ళో ఒక క్షణం ఉండడానికి వెళ్ళేది, బయట పో, గెట్ అవుట్, ఒక క్షణం ఆగావో, రాతి మీద నిన్ను 2 కాళ్ళు గిరగర తిప్పి ఒకటి ఇస్తా అంతే. తిరుపతిలో కొబ్బరికాయ డామర్ పగిలినట్టు పగిలిపోతుంది, ద్వారకా తిరుమలలో ఆచార్య గారు కొడితే కాయల పగులుతుందో చూడండి అలా పగిలి కొట్టేస్తాను జాగ్రత్త అన్నట్ట. దాంతో ఈయన దడదడలాడి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు ఆ కుక్కుటేశ్వరుడికి అమ్మవారు చెప్పాలనుకున్న విషయం ఒకటి ఉన్నది. భూలోకంలో ఈ కాలంలో ఈ 5 సంవత్సరాల పాటు ధాన్యానికి లోటు వస్తుంది. ఆ లోటు లేకుండా చెయ్యాలి అంటే వ్యాసుణ్ణి పరీక్షించి పంపిద్దాం ఆంధ్రాకి అనుకుంది ఆవిడ. పాపం ఇక్కడ మనకి ద్రాక్షారామం అని ఉన్నది, ఈ ద్రాక్షారామానికి పంపించాలి వ్యాసుణ్ణి. కానీ ఈయన పెట్టిన పరీక్షలో ఓడిపోయాడు, తిండి లేకపోతే తట్టుకోలేకపోయాడు. అందుకని శివుడు కోపంతో పంపేస్తూ ఉంటే పార్వతీదేవి పిలిచి, స్వామి నువ్వేం కంగారు పడకు, మా పరమేశ్వరుడు దక్షారామానికి నిన్ను పంపి అక్కడ ఆ ఆంధ్రదేశంలో ఉండే ప్రజలందరికీ ధాన్యం వల్ల వచ్చే కరువు తగ్గడానికి ఉపదేశం చెయ్యమని పంపిద్దాం అనుకున్నాడు. నువ్వు నెగ్గలేదు, అయినా ఇంతటితో ఊరుకోను నేను. నువ్వు వెళ్ళు, వెళ్ళి తొందరలో సిద్ధపురుషుడు అక్కడ ప్రవేశిస్తున్నాడు గనక ఆ సిద్ధపురుషుడి యొక్క ఆగమనం కోసం పవిత్రమైన మనస్సుతో శ్రీశైల క్షేత్రం ఎదురు చూస్తోంది. ఒక సిద్ధుడు రావక్కర్లేదట, రావడానికి ముందే క్షేత్రం ఆయన వస్తాడు అని ఉంటుందిట. ఇప్పుడు మనకి రామకోటలోకి ఎవరైనా ఒక కలెక్టర్ గారో ఇంకో పెద్దవాళ్ళు వస్తున్నారు, మనం వాళ్ళు వచ్చాక ఏర్పాట్లు చేస్తామా, కుర్చీ వేస్తామా? నేనంటే సామాన్యుడి కనుక వచ్చాక కుర్చీ వేస్తున్నారు, రెడీ చేసి ఉంచట్లేదు, ఏదో పట్టపోషణ కోసం చెప్పుకుంటున్న వాళ్ళే అని. కానీ ఆయన మరి కలెక్టర్ గారు ఆయన వచ్చేసరికి స్టేజ్ చక్కగా సిద్ధం చేసి డెకరేట్ చేసి ఉంచద్దు, కాబట్టి వచ్చాక కుర్చీలు నాలుగు వేసేసి ఉంచాలి రెడీగా. అంచేతను ఆయన గారు అక్కడ ఉన్నారు అంటే ఇక్కడ రెడీ చేస్తారన్నమాట. అలాగా సిద్ధుడు వస్తున్నాడు అనగానే ఆ శ్రీశైల క్షేత్రం అంతా లోపల ఉండేటటువంటి దోషాలన్నీ తొలగించుకొని స్వాగతం చెప్పడానికి పవిత్రమైన మనస్సుతో ఎదురు చూస్తుంది. అలాగే ఈ పాలధార పంచదారలు అనేవి కూడా ఈ స్వామివారి యొక్క రాక కోసం, ఎవరి కోసం, కుక్కుటేశ్వరుడి రాక కోసం రేపు సంవత్సరం నుంచి ఎదురు చూస్తూ ఉంటుందిట. అంచేత అక్కడికి వెళ్ళి కొంచెం నీళ్లు తెచ్చుకొని ఆ నీటిని ఇంటికి తెచ్చుకొని ఇంటి దగ్గర కానీ లేదా ఆ క్షేత్రంలో అక్కడే కానీ పరమేశ్వరుడికి ఒక చిన్న విధి చెప్పాడు. ఆ చిన్న విధి పెద్ద విశేషం ఏం కాదు, కానీ రాత్రిపూట దాన్ని ఉచ్చరించకూడదు అనే నియమం వల్ల ఉచ్చరించడంలా ఓ చిన్న మంత్రంతో ఆ స్వామివారి శివుడి మీద ఆ నీళ్లు పోసినట్టయితే ఇటువంటి వాళ్ళకి మాత్రం వాళ్ళకి పొలం ఉంటే వాళ్ళు పండించే పంటకి ఢోకా ఉండదు, అలాగే వారింట్లో అన్నానికి కొదవ ఉండదు. కాబట్టి కాస్త మంచివాళ్ళందరూ మన చలపతిరావు గారు లాంటి వాళ్ళు కాస్త కష్టపడి ఆ నీళ్లు తెచ్చి అభిషేకం చేసి ఆయన ద్వారా లోకంలో ఉండేటటువంటి వాళ్ళకు అలా పెద్దవాళ్ళందరూ కూడా చేసి తమ యొక్క కరువు మిగతా వాళ్ళ యొక్క కరువు కూడా తీర్చవచ్చు. కాబట్టి ఈ 98 నుంచి వచ్చేటటువంటి ఈ ధాన్యపు కరువుకి విరుగుడు మార్గము అక్కడ నీరు తీసుకోవడం, అదే క్షేత్రమందు కాని లేదా స్వగృహమందు కాని రెండు చోట్ల మాత్రమే పరమేశ్వరుడికి దివ్య మంత్రములతో అభిషేకం చేసినట్టయితే ఆయా ప్రాంతాల ప్రజలు అందరూ సుఖపడతారు. కొంతమంది మన ఊళ్ళో వాళ్ళు చేస్తే వీళ్ళ వల్ల మిగతా వాళ్ళు కూడా సుఖపడతారు. ఎప్పుడైనా అంతే, తపస్సు భగీరథుడు ఒక్కడు చేశాడు కష్టపడి, గంగాదేవి మొత్తం భూలోకంలో అందరికీ వచ్చింది. ఒక్క గౌతముడు తపస్సు చేశాడు, గోదావరి నది మొత్తం భూలోకానికి మన ఆంధ్రానికి ఉపయోగపడింది. ఇలా మహానుభావులు ఒక్కళ్ళు కష్టపడితే మిగతా వాళ్ళు చేస్తారు. కాబట్టి దీనికి కూడా విరుగుడు మార్గాన్ని చెప్పాడు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త ధాన్య వ్యాపారులు. అనంతరం మరొక విశేషాన్ని చెప్పారు. అదేమిటి అంటే చాలా చక్కగా మంచి మాట ఇది. ఈ భవిష్యత్ కాలంలో అంటే 2002 తర్వాత నుంచి వరుసగా 5 పాటు ప్రతి శ్రావణ ఆషాఢమాసాల్లోనూ భూకంపాలు వస్తాయట, ఖచ్చితంగా వస్తాయట భూకంపాలు. ఈ వచ్చేటటువంటి ప్రదేశాల్లో దక్షిణ భారతదేశంలో 4 వస్తాయట భూకంపాలు. ఉత్తర భారతంలో అయితే ఇక చెప్పేక్కర్లా. ఈ భూకంపాలతోటి ప్రజలు కంపించిపోతారు. ఏ క్షణంలో ఎక్కడొస్తుందో తెలీదు, నిద్రపోయానంటే రాత్రి ఉళ్ళంతా ఊగిపోయిందండి అంటాడు ఒకడు. అసలు ఇంకా ఆ మాట చెప్పడానికి కూడా ఉండరు కొంతమంది, పాపం హాయిగా నిద్రపోతారు పెర్మనెంట్గా. ఎక్కడ ఎవరు నిద్రపోయారో తెలియదు, తెలియక ఉన్నవాళ్ళు మెలకు వచ్చిన వాళ్ళు గోలగోల పెట్టేటటువంటి స్థితి వస్తుంది. కాబట్టి ఈ భూకంప ప్రభావంతో కొన్ని వేల మంది పట్టుపట్టుకి వేలు వేలు మంది వెళ్ళిపోతూ ఉంటారట. జట్టు పెట్టడంతో దోమలు ఢామ్ 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 అని ఎలా రాలిపోతాయో ఈ భూకంపం వల్ల జనాలు కూడా పాపం భూలోకంలో అలా రాలిపోతారు పాపం. ఇలా రాలిపోతూ ఉన్నటువంటి జనాలు చూసి మిగతా వాళ్ళు గోల పెడతారు. అక్కడ చెప్పాడు, తల్లి కనపడక, తండ్రి కనపడక, సోదరుడు కనపడక, ఇంకోడు కనపడక ప్రజలు అల్లాడేటటువంటి స్థితి వస్తుంది వరుసగా 5 పాటు. పంచవర్ష ప్రణాళిక, భగవంతుడికి కూడా ఈ ప్రణాళిక బాగా ఇష్టమైపోయింది పాపం. అంచేత ఈ పంచవర్ష ప్రణాళిక నుంచి రక్షించుకోవడానికి పంచాక్షరి మంత్రం వినా, పంచాక్షరి మంత్రం తప్ప ఇంకోటి దిక్కులేదు పొమ్మని భవిష్యత్ పురాణంలో చెప్పారు. పంచాక్షరి మంత్రాన్ని గనక సుస్పష్టంగా చెప్పిస్తే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ చెప్పించుకుంటే తెల్లారాక మా అమ్మాయి ఉందా, మా అబ్బాయి ఉన్నాడా, మా ఇల్లాలు ఉందా, లేక మా ఆయన ఉన్నాడా అనుకుంటే వీళ్ళు దొరుకుతారు. పంచాక్షరి మంత్రాన్ని జపించినటువంటి వాళ్ళు పంచత్వం అపాగత, పంచత్వం ఆపన్నోతి, పంచత్వం పొందడం అంటే చచ్చిపోవడం అని అర్థం. వీళ్ళు మాత్రం పంచత్వాన్ని పొందుతారట. కాబట్టి పంచాక్షరి మనువిన నశరణం భూ ప్రజాళినాం, పంచాక్షరి మంత్రం తప్ప భూలోకంలో ఉండేటటువంటి ప్రజలకు మరొక మార్గం అనేది లేదు అని చెప్తోంది ఈ విషయం. తరువాత మరొకటి ఉన్నది, పాపం పరశురాముడు అని ఒక ఆయన ఉండేవాడు మనకి, ఆయన గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. పాపం చాలా శాంత పురుషుడే. కార్తవీర్యార్జునుడి యొక్క ప్రవర్తనతోటి వాళ్ళు భగ్గున వండింది. ఆ బలంగా ఆయన దగ్గర ఒక గండ్రగొడ్డలు తీసుకుని బయలుదేరాడు. పాపాత్ములైనటువంటి క్షత్రియులందరినీ 21 వారు డమడమడమడమ నరికేశాడు. మిగల ముగ్గిపోయిన తాటిపళ్ళు పైకెక్కి చెట్ల మంచి కోసేస్తారు చూడండి, అలాగా టకా టకా కింద పడిపోయినట్టుగా పడిపోయాడు. తలకాయలు తాటికాయలు తగ్గొట్టినట్టే తగ్గొట్టేసట. మంచి పదునైన చాకుతోటి ఒకసారి నేను చూశా ఓ హోటల్లో, మహానుభావుడు ఆయన ఇలా పెడుతున్నాం బస్సులోంచి, అక్కడ పెట్టి చాకుతో టక్క 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 కొడుతున్నాడు. పొట్లకాయ ముక్కలు ముక్కలు ముక్కల కింద వెళ్ళిపోతుంది అనమాట. ఈ తలకాయలు కూడా ఈయన ఆ పొట్లకాయ నరికినట్టు నరికి పారేశాడు. అంతే ఆరోగ్య నరికినట్టు నరికేశాడు. ఆయన గారు పరశురాముడు అంటారు. ఆయనకి చాలా ఇష్టమైనది ఏంటంటే ఈ నరికేసిన తర్వాత పాప వాళ్ళకి సంస్కారం చేయకపోతే బాగుండదు కదండి అని చేతను చంపేసిన రాజులందరినీ కూడా తోట చేర్చి నిప్పెట్టి మరీ వెళ్ళేవాట. చంపేసిపోవడం కాదు, దహనం కూడా చేసి వెళ్ళేవాట. అందుకని పరశురామ ప్రీతి అనే మాట పుట్టింది ఈ లోకంలో. అంటే కొంప తగలబెట్టాడు అని అర్థం. కానీ పాపం నిజానికి ఈయన కొంపలేని తగలబెట్టలా, చచ్చిపోయిన వాళ్ళు దహనం చేశాడు. ఆయన ఎలాగో లోకంలో పరశురామ ప్రీతి అంటే అగ్ని ప్రమాదము అని అర్థం అన్నమాట. ఆ పరశురామ ప్రీతి 2002 నుంచి మొదలుపెట్టి 4 ఏళ్ల పాటు భూమండలం అంతా జరుగుతూ ఉంటుంది. ఈ కొంపలు ఒకేసారి తగలబడిపోవడం అనేది ఎక్కువగా ఎక్కడ జరుగుతుంది అంటే బాగా ఎక్కువ ఈ కువైట్ అని చెప్పుకుంటున్నాం చూశారు, అది సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాను, పర్షియా, ఈ దేశాల్లో ఎక్కువ అగ్ని ప్రమాదాలు జరుగుతాయట. హఠాత్తుగా మంటలు పుట్టేస్తాయట. ఎలా పుట్టిందో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఆ పుట్టిన ఒక్కసారి వచ్చినటువంటి అగ్ని ప్రమాదం ఏకబిగిన సంవత్సరాలు 6 నెలలు ఇలా ఉండిపోతూ ఉంటాయట. నెలల తరబడి కాలిపోతూ ఉంటుందిట. కాలిపోయి ఆ దేశాల్లో కొన్ని దేశాలు నామరూపాలు లేకుండా పోతూ ఉంటాయి. ఆ తర్వాత మెక్సికో అని ఒక నగరం ఉంది. ఆ నగరం అంతా కూడా ఏమి ఉండదు ఇక పాపం. ఒకప్పుడు ఇక్కడ ఒక నగరం ఉండేది అని చెప్పుకుంటారు వంశపానేటే. ఇక్కడ పెద్ద బాంబు పడిన తర్వాత ఏమవుతుందంటే ఏది ఇక్కడ పూర్వ స్టేజీ ఉండాలి. ఇక్కడ పద్మాకరణ ఒక ఆయన ఉపన్యాసం చెప్పాలి, ఇక్కడ బాంబు పడిందంటే తర్వాత అలాగే అంటారు ఎవడైనా. ఎవరు ఒక ఆయన ఉండాలి ఏమయ్యాడని కనపడరు ఇక్కడ. ఇంచేదంటే పెద్ద గొయ్యి ఏర్పడుతుంది. అలా అయిపోతుందిట. ఒకప్పుడు ఇది ఉండేది ఇక్కడ నగరం అని చెప్పుకునే పరిస్థితి వస్తుంది. అంత బీభత్సం ఈ అగ్ని ప్రమాదం సృష్టిస్తుంది. ఈ అగ్ని ప్రమాదం నుంచి ఆ నగరాల్ని రక్షించడానికి మార్గం లేదు కాబట్టి దండుగా దాని గురించి మార్గాన్ని మాత్రం చెప్పలేదు పాపం పురాణంలో. ఇందులోంచి ఈ నగరాలని కాపాడడానికి ఈ రకమైనటువంటి ప్రణాళిక అనేది లేదు. బహుశా ఆయనకు కూడా తెలియదేమో వేదవ్యాసుల వారికి. అంచేత ఈ అగ్ని ప్రమాదాల నుంచి బయటపడే మార్గాన్ని మాత్రం చెప్పలా. కానీ ఎవరైనా చిన్న చిన్న గృహాలు తగలబడిపోకుండా మాత్రం ఆ కాలంలో చూసుకోవడానికి అష్టాక్షరి మంత్రం చేసినట్టయితే అష్టాక్షరి మంత్రం కాస్త కడుపులోకి చేరుతుందిట. కాబట్టి బయట మన ఇల్లు తగలబడవలసింది కాస్త, కడుపు మాత్రం తగలబడుతుంది. అంటే ఆకలి మాత్రం పెరుగుతుంది ఆ కాలంలో, అంతకంటే లేదు. కడుపులో కూడా అగ్నిహోత్రుడు ఉన్నాడు పాపం. ఈయన గారు ఉన్నాడు కాబట్టే పొద్దున్న తిన్నాక మళ్ళీ మధ్యాహ్నం తినగలుగుతారు, మధ్యాహ్నం తిన్నాయని రాత్రి తింటున్నాడు. ఈయన కాస్త లోపల లేడనుకోండి అలా కూర్చోవడమే. తర్వాత 10 రోజులు పోయిన తర్వాత ఈ లోపల ఆయన లేడు కాబట్టి ఈ శరీరం బయట అగ్నిహోత్రుడికి లీనమైపోతుంది. తిండి తినకపోతే ఏమవుతాడు? కాబట్టి లోపల ఈయన ఉన్నాడు గనక, దహనం చేస్తున్నాడు గనక, ఒక్కొక్కళ్ళు అదృష్టవంతులు, కేవలం 70 గారెలు, 200 బూరెలు ఆ మాత్రం కేజీ పలహారం తినగలుగుతున్నారు. కొంతైనా కొంత ఉన్నాడు గనక రాబోటి వాడు అంతో ఎంతో తింటున్నాడు. కాబట్టి ఈ లోపల జఠరాగ్ని పెరుగుతుంది, బయట ఉండే అగ్ని ప్రమాదం తగ్గి దీనివల్ల తిండి ఎక్కువ అయితే అవుతుంది కానీ ఆ గృహానికి మాత్రం ప్రమాదం రాదు. ఈ గృహ ప్రమాదాల నుంచి బయటపడడానికి అష్టాక్షరి మంత్రాన్ని చెప్పారు. ఇండివిజువల్ ఇది ఆ వ్యక్తిని ఒక్కడే రక్షిస్తుంది. అలా రక్షించేటటువంటి దివ్య మంత్రం ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రం. ఇటువంటి వాటిని కొన్ని చెప్పారు. మనకి రేపటితో ఈ కార్యక్రమం పూర్తవుతోంది కాబట్టి ఏ పరిస్థితుల్లో రేపు ఒక్కరోజు మాత్రం 6:30కి స్టేజీ ఖాళీ చేయించండి కాస్త. రేపు ఇంకా కొన్ని ముఖ్యమైన విశేషాలు చెప్పుకుందాం. ఇంతకంటే ఎక్కువ చెప్పుకోవడం కూడా ప్రస్తుతం మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కనుక రేపు చెప్పుకొని చక్కగా ప్రజానీకం మనస్సులు ఆనందపరుచుకుని మళ్ళీ తర్వాత కలుద్దాం. అనేక పురాణాలు, విచిత్రమైన పురాణాలు ఎన్నో ఇంకా ఉన్నాయి, తర్వాత తర్వాత చెప్పుకుందాం. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం తత్సత్.